ఏడో అధ్యాయము 36వ వచనం నుంచి చదువుతాను. పరిశ్రమలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగాను. ఆయన పరిశ్రమ ఇంటికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిశ్రమ ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదములెద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెండ్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకుని ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలని తనలో తాననుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, అతడు, బోధకుడా, చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులుండ్రి, వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొక్క ఏమీ లేకపోయింది గనుక అతడు వారిద్దరినీ క్షమించి, కాబట్టి వీరిలో ఎవరు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించనో వాడే అని నాకు తోచున్నదని చెప్పగా, ఆయన నీవు సరిగా యోచించుతువని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసాను. ఆమె విస్తారముగా ప్రేమించాను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారు పాపములు క్షమించున్నతడెవడని తమలో తాము అనుకుని సాగరు. అందుకైన నీ విశ్వాసము నేను రక్షించు, సమాధానం గల దానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. వీళ్ళారా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగం మనందరికీ బాగా పరిచయమైనదే. మరి యేసు ప్రభు ఈ భూమి మీద ఆయన 33 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద జీవించిన దినాల్లో, ప్రత్యేకంగా ఆయన పరిచర్య 3.5 సంవత్సరాల పరిచర్యలో, మరి ఆయన పాపుల స్నేహితుడిగా పిలువబడినట్లుగా మనం చూస్తాం. ఆ ముందధ్యాయంలో చూస్తే అదే ముందు భాగంలో 7వ అధ్యాయం లూకాసువార్త 7వ అధ్యాయము 34వ వచనంలో, మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చను గనుక మీరు ఇదిగో వీడు తిండిబోతును మద్యపాని శుంకరులకును పాపులకును స్నేహితుడును అనుచున్నారు. కాబట్టి జీసస్ వాస్ కాల్డ్ అ ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్, పాపులకు స్నేహితుడు అని యేసు ప్రభుకు ఆ దినాల్లో పేరు పెట్టాడు. ఎందుకనంటే మరి ఆ దినాల్లో ఉన్న పరిసయ్యులు, శాస్త్రులు, వాళ్ళు మేమే భక్తి పరులమని వాళ్ళు ఎంతో తమను గూర్చి తాము గర్విస్తూ మరి ఎవరిని దగ్గరికి రానివ్వకుండా ఎంతో దూరంగా పెడుతూ అలాగా వాళ్ళు ప్రవర్తిస్తూ వచ్చారు. వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ యొక్క వ్యవహారం అంతా కూడా భక్తి పరులు కాబట్టి ఎవరితో మేము కలవం అన్నట్లు ఉండేవారు. కానీ యేసు ప్రభు అందుకు భిన్నంగా ఆయన దేవుడై ఉండి, ఆయన పరిశుద్ధుడై ఉండి, ఆయన మరి ఏ పాపం ఎరుగని వాడై ఉండి, ఆయన పాపులేని మనుషులతో ఆయన కలిసి జీవించాడు. కాబట్టి అలాగని పాపులతో కలిశాడంటే ఆయన పాపంలో పాలుభాగస్థుడు అవ్వలేదు. కానీ బైబిల్ ఆయన గురించి ఏమని చెప్తుంది, ఆయన పాపము చేయలేదు, ఆయన పాపం ఎరుగని వాడు, ఆయనలో ఏ పాపము లేదు. కాబట్టి హీ న్యూ నో సిన్, హీ కమిటెడ్ నో సిన్. అండ్ హీ వాజ్ సిన్లెస్ అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి అటువంటి పరమ పరిశుద్ధుడు పవిత్రుడైన యేసుక్రీస్తు ఆయన పాపులైన మనుషులను వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. అందుకని యేసుప్రభు భూమి మీదకి రావడానికి గల కారణం ఏమని చెప్పబడింది, పాపులను రక్షించుట క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. కాబట్టి లూకాసు వార్తలు మనం చదివితే మరి నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. కాబట్టి నశించిపోతున్న మనుషులు, పాపముతో పతనమైపోయి నాశనానికి నరకానికి గురవుతున్న మనుషులను ఏ విధము చేతనైనా వారిని రక్షించాలని, వారి కొరకు ప్రాణం కూడా పెట్టాలని ఆయన లోకానికి వచ్చారు. కాబట్టి ఆయన అందుకనే ఆ మనుషులను ప్రేమిస్తా ఉన్నారు. పాపం ఎలాగ వాళ్ళని దేవునికి దూరం చేస్తుందో, పాపం ఎలా వాళ్ళ జీవితాలని పాడు చేస్తుందో, వాళ్ళ జీవితాలను ఎలాగా మరి పతనం చేస్తుందో, ఆ పరిస్థితి నుంచి వారిని లేవనెత్తడానికి ఆయన వచ్చాడు. కాబట్టి హీ కేమ్ అవుట్ ఆఫ్ హిజ్ లవ్ ఫర్ మ్యాన్. చూసారు, మనుషుల పట్ల ఆయనకున్న ప్రేమను బట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకనే మరి ఈ భాగంలో కూడా మనం చూస్తే ఒక పాపాత్మరాలు మరి యేసుప్రభు యొక్క బోధ విని, యేసుప్రభు మాటలు విని ఆమె జీవితం మార్చబడింది. ఆమె తన పాప జీవితాన్ని విడిచిపెట్టింది. పశ్చాత్తాపడుతూ ఇప్పుడు యేసుప్రభు యొక్క కృతజ్ఞతతో ఆమె వచ్చినట్లుగా మనం చూస్తాం. యేసుప్రభు ఆ సమయంలో ఒక పరిషేయుడి ఇంట్లో భోజనానికి ఆయన కూర్చొని ఉన్నారు. పరిషేయుడు యేసుప్రభుని కూడా పిలిచారు. సాధారణంగా పరిషేయులకి యేసుప్రభు అంటే గిట్టదు. యేసుప్రభు అంటే వాళ్ళు మరి అంగీకరించారు వాళ్ళు ఆయన బోధలు, లేకపోతే ఆయన యొక్క సేవా విధానం అదేమి వాళ్ళకి నచ్చదు అనమాట. అయితే అటువంటి వ్యక్తి పరిషేయుడు మరి యేసుప్రభు తన ఇంట్లో భోజనానికి పిలిచినప్పుడు యేసుప్రభు ఆ ఇంటికి సంతోషంగా వెళ్ళినట్లు చూస్తాం. కాబట్టి ఎవరు ఆయన ఆహ్వానించినా ఆయన వెళ్ళాడు. ఆయన అందరితో ఉన్నాడు. పరిషేయులను ఎలా ప్రేమించాడు, సుంతరులను అలాగే ప్రేమించాడు, అందరినీ సమానంగా ప్రేమించాడు. కాబట్టి ఆయన అక్కడికి కూడా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మరి సాధారణంగా అందరికి చేసే మర్యాద యేసుప్రభుకి అతడు చేయలేదు అని మరి యేసుప్రభు కింద ఆయన ప్రశ్నించినట్లు కూడా మనం చూస్తాం. అయితే యేసుప్రభుకి అతడు చేయకపోయినా అతని స్థానంలో యొక్క పాపాత్మరాలు వచ్చి అంతకంటే మించినటువంటి ఘనత గౌరవాన్ని యేసుప్రభుకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి అందుకని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దేవుడు వెక్కిరింపబడడు. కాబట్టి గాడ్ కెనాట్ బి మాక్. యేసుప్రభుని ఆ వ్యక్తి కొంత మరి అవమానపరిచినట్లుగా తన ఇంటికి పిలిచి కూడా మరి సరిగా గౌరవించకుండా ఆయన కొంత నలుగురిలో కొంత తృణీకరంగా, లేకపోతే ఆయన్ని తక్కువగా చేయడానికి ప్రయత్నం చేసినట్లుగా ప్రవర్తనంతా మనకి అర్థమవుతా ఉంది. కానీ బట్ స్టిల్ చూసారా, ఒక పాపాత్మురాలు వచ్చి ఆయన ఎంతో అద్భుతంగా అక్కడ ఘనపరిచినట్లుగా, ఆయన్ని ఆరాధించినట్లుగా, సన్మానించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ భాగంలో ఈ పాపాత్మురాలు మన ప్రభువును ఎలాగా ఆమె ప్రేమించింది, ఎలాగ ఆరాధించింది, ఆమె యొక్క ఆరాధన నుండి కొన్ని ఆసక్తికరమైన విషయాలు, లేకపోతే మనకు అవసరమైన విషయాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఈమె యొక్క ఆరాధనలో మనకు కనపడుతున్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, మనం కూడా ప్రభుని ఆరాధించడానికి దినం మరి సమకూడాం. అయితే మనం ప్రభుని ఆరాధించడానికి మొట్టమొదటిగా మనకు అవసరమైంది ఈమె యొక్క ఆరాధనలో మనం చూడగలిగేది ఏంటంటే డీప్ హ్యూమిలిటీ. చూసారా, అంటే ఎంతో లోతైనటువంటి దీనత్వం ఈమె జీవితంలో మనకు కనపడతా ఉంది. ఈమె యొక్క ఆరాధనలో మనకు కనపడతా ఉంది. చూసారా, ఆమె ఎలాగ తగ్గించుకుంది. యేసుప్రభు అక్కడ భోజనానికి భోజన పంక్తిని కూర్చున్నారు అని ఇక్కడ రాయబడింది కదా. పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిశీలించి భోజనం కూర్చున్నాడని తెలుసుకుని ఒక గుడ్లో అక్కడ తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదం జరిగితే నిలవబడి. కాబట్టి వాళ్ళ భోజన పంక్తి ఎలా ఉంటుందంటే అది సిట్టింగ్ పొజిషన్ కాకుండా లైయింగ్ డౌన్, అంటే మరి పడుకొని వాళ్ళందరూ ఉండేలాగా అక్కడ వాళ్ళ యొక్క పద్ధతి ఉంటుంది అయితే. కాబట్టి ఇప్పుడు అందుకని ఆమె వెనక నుండి వచ్చి ఆయన పాదం యొక్క నిలువబడి ఏం చేస్తా ఉందంట, ఆమె ఏడుస్తూ తన యొక్క వెంట్రుకలతో ఆ యొక్క పాదాలను తుడుస్తూ ఆ యొక్క పాదాలను ఆమె ముద్దు పెట్టుకుంటా ఉంది. సరే, కాబట్టి దీన్ని బట్టి మనకేమర్థమవుతా ఉందంటే ఆమె యొక్క ఆరాధనలో ఎంతో దీనత్వం కనపడతా ఉంది. సరే, ఆమె పరిశుద్ధుడైన ప్రభు తన పాపాలను ఆయన తన పాపాత్మరాలను గుర్తిస్తా ఉంది. ఆయన ఎదుట ఆమె తను తాను తగ్గించుకుంటా ఉంది. చూసారా, కాబట్టి మనం కూడా మన యొక్క జీవితంలో మనకున్నటువంటి గౌరవాలు ఘనతలు మనకున్నటువంటి వాటన్నిటిని కూడా తీసి పక్కన పెట్టాలన్నమాట. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనం సంపూర్ణమైన దీనత్వంతో రావలసిందన్నమాట. అందుకనే దేవుడు అహంకారులను నిద్రించి దీనులకు కృప అనుగ్రహించిన దేవుని వాక్య సెలవిస్తాం. కాబట్టి దీనులుగా ఎవరైతే ఆయన ఎత్తుకు వస్తారో వారిని ఆయన తప్పకుండా స్వీకరిస్తారన్నమాట. కాబట్టి మన ఆరాధనలో మొట్టమొదట ప్రభు యొక్క మనం వచ్చినప్పుడు ఆయన ఎంత పరిశుద్ధుడో, మన ఎంత పాపాత్ములమో, ఆయన ఎంత మరి మహాగణుడు మహోన్నతుడు, మనమెంత మరి మట్టి మనుషులు, మనమెంత మరి అల్పులమో, ఈ సంగతిని మనం గుర్తించాలన్నమాట. కాబట్టి అందుకనే ఆయన్ని ఆయన్ని హెచ్చించాలి, మనం తగ్గించుకోవాలి, ఆయనే హెచ్చించబడాలి, మనం తగ్గించబడాలి. చూసారా, ప్రభువుని హెచ్చించడానికి ఆమె ఏమాత్రం ఆమె మరి అది చిన్నతనంగా భావించాల. ఏమిటి, ఆయన పాదాల దగ్గర ఏడవడం గాని కదా, అంతమంది మనుషుల ఎదుట ఏడవడం అంటే చాలా కష్టతరమైన విషయమే కదా. తన పాదాలను కడగటం, తన కన్నీళ్లతో కడగటం అంటే, అలాగే ఆ యొక్క పాదాలను ముద్దు పెట్టుకోవటం అంటే అది చాలా మరి నలుగురిలో చేయటానికి ఆమె సిగ్గుగానో లేకపోతే లేకపోతే చిన్నతనంగానో భావించాల. కానీ చూసారా, దేవుణ్ణి ఆమె ఎలా కనపరుస్తా వచ్చింది. కాబట్టి మన జీవితాల్లో కూడా ప్రియులరా, ప్రభు యొద్దకు వచ్చినప్పుడు మనం దేని గురించి సిగ్గుపడిన అవసరం లేదు కదా. చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు. చాలా సార్లు మనం మనుషుల వైపు చూస్తా అంటే మన దృష్టి మనుషుల మీద ఉంటాం అంటే, కానీ మన ప్రభు మన ఎంత మరి ప్రేమించారు, లేకపోతే ప్రభు మన జీవితాల్లో ఆయన ఎటువంటి కార్యాలు చేస్తారో మనకు అర్థమవుతాయి. ఆయన్ని ఎదుటి మనం తగ్గించుకోకుండా ఉండలేము అనమాట. కాబట్టి మనం ఎంతైనా తగ్గించుకోవాల్సింది. మన ప్రభు మన కొరకు ఆయన తగ్గించుకొని వచ్చాడు కదా. ఆయన సింహాసనాసీనుడు, పరలోకంలో దూతలు నిత్యం ఆయన్ని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడని మానక దివారాత్రులు కొనియాడుతూ ఉన్నాయి. అయితే అటువంటి ప్రభు మన కొరకై పరలోక సింహాసనాన్ని విడిచి ఈ లోకానికి మానవుడుగా దీనుడుగా ఆయన దిగి వచ్చాడు. కాబట్టి మనం ఆయన ఎదుట ఆయన ఆరాధించడానికి మనం కూడా ఎంతైనా తగ్గించుకోవచ్చు అన్నమాట, ఎంతైనా దీనులు అవ్వచ్చు. కాబట్టి ఇది మొదటి విషయం. ఆరాధనలో మనకు అవసరమైనది దీనత్వం, హ్యూమిలిటీ. దీనత్వం లేకుండా దేవుని మనం ఘనపరచలేం కదా. అందుకని దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచదు, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుతారు. కాబట్టి దేవుని ఘనపరచడానికి మన ఘనతలన్నీ తీసి ప్రక్కన పెట్టాలన్నమాట. మన ఘనతలన్నీ తీసి ప్రక్కన పెట్టాలి. ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు మనం దీనులు అవ్వాలి. కాబట్టి ఇంగ్లాండ్ దేశపు రాణి కూడా ఆమె మందిరానికి వచ్చినప్పుడు ఆమెను ప్రత్యేకంగా చూడాలని అక్కడ ఉన్న వాళ్ళు భావిస్తే ఆమె చెప్పిందంట, కాదు ఇక్కడ నేను రాణిని కాదు, ఇక్కడ నేను ఆయన దేవుడు, నేను వట్టి మనిషిని అని చెప్పి ఆమె అంగీకరించిందంట. కాబట్టి అలాగా మనం కూడా మన యొక్క హోదా, మన యొక్క లోక సంబంధమైనటువంటి ఆధిక్యతలు వాటన్నిటిని కూడా తీసి ప్రక్కన పెట్టాలన్నమాట. ప్రభువుని మనం హృదయపూర్వకంగా ఆయన్ని మనం ఘనపరచాలి. కాబట్టి మొట్టమొదటిది మన ఆరాధనలో మన దీనత్వం కనపడాలి. దీనత్వం మన ఆరాధనలో ఎంత అవసరం. తర్వాత రెండవది, ఈమె యొక్క ఆరాధనలో మనం చూస్తే సమర్పణ కనపడతా ఉంది కదా. ఆరాధన ఈమె ప్రభువును ఆరాధించడం వెనకాల మనం చూస్తే ప్రభు కొరకు ఎలాగ తను తాను సమర్పించుకుంటా ఉంది, ఎలాగ త్యాగంతో కూడిన సమర్పణతో కూడిన ఆరాధన చేస్తా ఉందో ఆరాధన అంటే ఏదో కదా, సింపుల్ గా మనం సాధారణంగా ఏదో మాటలతో ఏదో పెదాలతో చక్కగా పాటలు పాడో, లేకపోతే ఏదో మంచి మాటలు పలుకో, ఏదో ఆరాధించడం, అదే దేవుని ఆరాధించడం అనుకుంటాం. కానీ ఈమె వచ్చేసరి ఈమె ఆరాధనలో ఆమె ఎంతో మరి తను తాను వ్యయపరచుకుంటా ఉందన్నమాట. చూసారా ఏం చేసింది ఆమె? ఆ యొక్క విలువైనటువంటి అత్తరు ఆ యొక్క బుడ్డిని ఆమె పగులుగొట్టిందట. ఆ అత్తరు తీసుకుని వచ్చి ఆయన యొక్క పాదాల మీద ఆమె పూసిందంట. చూసారా ఆయన పాదములను ముద్దు పెట్టుకున్న అత్తరు వాటికి పూసింది. కాబట్టి అత్తరు అదంటే చాలా ఖరీదైంది ఆ దినాల్లో. మరి ఆ విలువైనటువంటి అత్తరును ఆమె ప్రభు యొక్క పాదాలకు పూసింది. అంతేకాదు ఆమె తన కన్నీళ్లు కారుస్తా ఉంది. చూసారా పాదాలను కడగటానికి ఒకటి రెండు చుక్కలు కారిస్తే సరిపోదు కదా. కాబట్టి మరి ఎంత కన్నీరు కార్చిందో, మేబీ ఒక ఒక చెంబు లోటగా కన్నీరు కార్చిందేమో. కాబట్టి ఆ పాదాలను తడిపే అంతటి కన్నీరు ఆమె యొక్క మరి హృదయం పగిలి ఆ కృతజ్ఞతతో ఆమె యొక్క కన్నీళ్లు కారుస్తా ఉందన్నమాట. అలాగే తన విలువైనటువంటి మరి ఆ జుట్టును తీసుకుని వచ్చి మరి వెంట్రుకలను తీసుకుని వచ్చి ఆయన పాదాలను తుడుస్తాం. చూసారంటే తల వెంట్రుకలతో పాదాలను తుడవటం అంటే అది సామాన్యమైన విషయం కాదు కదా. స్త్రీలకు మరి వారి యొక్క వెంట్రుకలు అంటే అది ఎంతో గౌరవంగా ఘనతగా భావిస్తారు. వెంట్రుకలను వాళ్ళు ఎంతో ప్రేమిస్తారు కదా. మరి అంతకు ముందు కూడా ఆమె ఆ వెంట్రుకలతో ఎన్నో మరి రకరకాల అల్లికలు అల్లుకొని మరి ఎలాగా మరి తను జీవిస్తా వచ్చిందో, కానీ ఇప్పుడు వాటన్నిటిని తీసి ప్రభు పాదాల దగ్గర పెడతాను. చూసారు ప్రభు పాదాల దగ్గర పెడతాను. కాబట్టి ఆయనే ఆమెకు విలువైన వాడు, ఇవన్నీ కాదు. చూసారు ఇవన్నీ కూడా విలువ లేనివి. మన ప్రభు అయిన మరి మన ప్రభు ఎదుట ఆయన మన కొరకే చెల్లించిన వెల, ఆయన మన కొరకు శుద్ధపరిచిన రక్షణ ఎదుట ఇవన్నీ కూడా ఎన్నదగినవి కావు అని చెప్పి ప్రభువే అన్నిటికంటే మిన్ని అయిన వాడు, ప్రభువే ఎన్నదగిన వాడు అని చెప్పి ఆమె ప్రభు కొరకే వాటన్నిటినీ సమర్పిస్తాం సంతోషం. కాబట్టి మన జీవితాల్లో కూడా మరి ఆరాధనలో మనం వెల చెల్లించే అనుభవం మనకుందా? ప్రభును మనం విలువగా భావిస్తా ఉన్నామా? ప్రభు కొరకై మనకున్న వాటిని మనం త్యాగం చేయగలుగుతున్నామా? వాటిని తృణప్రాయంగించి చూసారా. కాబట్టి మనకి ఎవరు విలువైన వారు? ప్రభువా, లేకపోతే మనకున్న కాబట్టి మనకున్న వాటిని అన్నిటిని మనం ప్రభు కొరకు మరి మనం సమర్పించగలగాలన్నమాట. మనం పాత నిబంధనలు చూస్తే ఉదాహరణ సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయము 24:22-23 నేను చదువుతున్నాను. అందుకు అరౌనా, నా ఏలును వాడవగు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకుని బలర్పించు, చిత్తగించము దహన బలికి ఎడ్లున్నవి, నూర్చు కర్ర సామానులు కట్టెలుగా అక్కడకు వచ్చు, రాజా ఇవన్నీ అరౌనాను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించునుగాక అని రాజుతో అనగా, రాజు నేను అలాగు తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెలయ్యక నేను తీసుకొని దాన్ని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. అక్కడ దావీదు యెహోవా నామమును ఒక బలిపీఠము కట్టించి దహన బల్లను సమాధాన బల్లను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇస్రాయేలులను విడిచిపోయెను. కాబట్టి ఇస్రాయేల్ మీదకు ఒక తెగులు వచ్చింది. ఎందుకు అనంటే ఆ సమయంలో మరి దావీదు మరి దేవుని మీద కాకుండా కొంత తన యొక్క బలము తన సైన్యం వాటి మీద తన మనసు వెళ్ళింది. అందుకని తన సైన్యం ఎంతో తన బలం ఎంతో ఒకసారి చూసుకోవాలనుకున్నాడు, లెక్కించుకోవాలనుకున్నాడు. వాళ్ళందరినీ లెక్కించినప్పుడు అప్పుడు దేవుని యొక్క ఉగ్రత తెగులు ప్రజల మీదకి వచ్చి కొన్ని వేల మంది 70,000 దాకా రాగడు. కాబట్టి 1,000 మంది అక్కడ చనిపోయారు. మరి ఆ దినాల్లో లెక్కించినప్పుడు వాళ్ళు కొంత వెల చెల్లించాలి, అక్కడ వాళ్ళంతా కొంత పన్ను కూడా చెల్లించాలని ఇక్కడ రాయబడింది ధర్మశాస్త్రంలో. అయితే అవేమి చేయకుండా అతడు ఏదో తనకు మనసులో కోరిక పుట్టింది, అందరు లెక్కించుకున్నాడు. ఇష్టం లేకపోయిన యోవాబు మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ టీం లెక్కించారు. మరి వెంటనే దేవుని ఉగ్రత ప్రజల మీదకి వచ్చింది. మరి ఎంతో పశ్చాత్తాపంతో నింపబడ్డాడు దావీదు. తను ఏం చేయాలో ఏడుస్తా ఉన్నాడు, ప్రభువా అమాయకులైన ఈ ప్రజలు గొర్రెల వంటి వీళ్ళు ఏం చేశారు, నేను కదా తప్పు చేసింది అని పశ్చాత్తాపడుతుంటే, ప్రభు నువ్వు వెళ్ళి అరౌనా కళ్ళం వద్ద అక్కడ దూత ఖడ్గం పట్టుకున్న దూత కనపడిందంట, వెళ్ళి అక్కడ బలర్పించు అని చెప్తే దావీదు వెంటనే తన యొక్క పరివారంతో వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ అరౌనా కంగారు పడిపోయి, రాజా ఏంటి మా దగ్గరికి రావటం, అంటే నేను దేవునికి ఇక్కడ బలర్పించాలని దేవుడు కోరుతున్నాడంటే, వెంటనే ఇదిగో ఆయన దగ్గర ఉన్నటువంటి వాటన్నింటినీ ఇదిగో ఇదన్నీ నీకే ఇస్తా ఉన్నాను, నీకు ఏది కావాలంటే అది తీసుకో, ఏది అవసరమైతే అది వాడుకొని దేవునికి ఏమి చెల్లించాలంటే అది చెల్లించు, ఎలా చెల్లించాలంటే అలా చెల్లించు, ఈ స్థలము కానీ లేకపోతే ఇప్పుడున్న ఎడ్లు కానీ లేకపోతే కట్టెలు కానీ అన్ని నువ్వు వాడుకోవచ్చు అని చెప్తా ఉంటే దావీదు ఒక మంచి మాట అంటా ఉన్నాడు. ఏమనంటే నేను అలాగూ తీసుకొని కదా, ఏదో అరవణ ఇచ్చేస్తా ఉన్నాడు, ఇంకేముంది ఇవన్నీ ఇచ్చేసేయండి దేవునికి అర్పించేయండి అంటలేదు, నేను వెల ఇచ్చి కొనని దానిని నేను దేవునికి బలిగా అర్పించాను చూసాను. కాబట్టి ఐ నీడ్ టు పే ద ప్రైస్ చూసా, నేను దేవునికి విలువగా ఆరాధించాను అంతేగాని ఏదో ఫ్రీగా కాదు. కాబట్టి ఏదో ఎవరు ఇచ్చిన వాటిని పట్టుకొచ్చేసి దేవునికి ఏదో నేను ఇచ్చేసినట్లుగా కదా నటించడానికి నేను ఇష్టపడను, నేను నేనే వెల చెల్లించి దేవునికి విలువైన ఆరాధన నేను చేయాలని ఆశపడతాను. కాబట్టి పిల్లరా మన జీవితాల్లో కూడా మరి దేవుని కొరకే మనం ఎంత వెల చెల్లిస్తాం, మన కొరకు మన ప్రభువు ఎంత వెల చెల్లించారో మనకు తెలుసు కదా, ఆయన తన ప్రాణాన్నే మన కొరకు వెలగా చెల్లించారు. మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 1:18
పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరెరుగుదురు గదా.
కాబట్టి అమూల్యమైన రక్తం, వెలకట్టలేని రక్తం కదా, ఎందుకంటే పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కళంకమైన క్రీస్తు రక్తం. కాబట్టి ఆర్ రిడెంప్షన్, మన యొక్క విమోచన ఎంతో విలువైనది. మనల్ని విమోచించడానికి, మనల్ని పాపం నుండి శాపం నుండి మరణము నరకం నుండి తప్పించడానికి ప్రభు గొప్ప వెల చెల్లించారు. ఆయన తన ప్రాణాన్ని వెండి బంగారాలు ఇస్తే కుదిరేది కాదు. దేవుడు ఆయనే మానవుడిగా మన కొరకు దిగివచ్చి ఆయనే పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మనల్ని విమోచించాల్సి వచ్చింది. కాబట్టి మన కొరకు ఎంతో వెల చెల్లించడానికి ప్రభు ముందుకొచ్చాడు. కాబట్టి మనం మన ప్రభు కొరకు ఏం వెల చెల్లిస్తాము? కాబట్టి ఏదో సంతోషంగా స్వేచ్ఛగా ఏదో సింపుల్ గా మనం ప్రభుని ఆరాధించడానికి, అంటే అలా ఎప్పుడు మనం ఏదో ఖర్చు చేయాలని నేను చెప్పట్లేదు, ఖర్చు విషయం నేను మాట్లాడట్లేదు, కానీ హౌ వీ ఆనర్ గాడ్, హౌ వీ వాల్యూ గాడ్, మనం దేవుని ఎలా విలువగా చూస్తాం, మనం దేవుని కొరకు వెల చెల్లించడానికి ఇష్టపడుతున్నామా లేదా కదా. కాబట్టి దేవుని కొరకు వెల చెల్లించడానికి మనం అనేకమైన వాటిని త్యాగం చేయాల్సి వస్తుంది కదా, మన సమయాన్ని మన ధనాన్ని కదా. ఈరోజు దేవుని కొరకు సమయాన్ని ఇవ్వడానికి మనం కొన్ని పనులు విడిచిపెట్టుకోవటం కదా, కొంత ఆదాయాన్ని వదులుకోవటం, లేకపోతే ఇంకేదైనా. కాబట్టి వాట్ ఎవర్ కమ్స్ ఇన్ ద వే వీ నీడ్ టు సాక్రిఫైస్. కాబట్టి ప్రభుని ఆరాధించడానికి వెల చెల్లించడానికి ఇష్టపడాలి, అంతేగాని ఏదో ఖాళీగా ఉంటే వచ్చి ఆరాధిస్తాంలే ఏదోవా. కాబట్టి అలాగా అన్ని అవకాశాలు ఉంటేనే చేస్తామన్నట్లే కాకుండా అవకాశం లేనప్పుడు కూడా ప్రభు కొరకు అవకాశాలు తీసుకుంటాం. కష్టమైనప్పుడు కూడా కదా, అదే ఉదాహరణ మనం ఇప్పుడు వింటాం కదా, ఆయన పేరు ఎరిక్ లిడల్. ఎరిక్ లిడల్ అనే మిషనరీ, ఆయన తను మిషనరీగా అంటే చైనాకు రాకముందు ఆయన ఇంగ్లాండ్ లో చదువుకుంటా ఉన్న దినాలు ఆయన నేషనల్ ప్లేయర్ అంట. అయితే ఆరాధన దినాన ఆయనకి ఒక పోటీలో పరిగెత్తాల్సి వస్తే ఆయన దానికి నో అని చెప్పాడు. అప్పుడు వాళ్ళందరూ చాలా అది గౌరవంగా లేకపోతే దేశానికి ద్రోహంగా వాళ్ళు ఆ రోజుల్లో పత్రికల్లో ముద్రించారు. ఇదిగో ఏదో భక్తి భక్తి అని చెప్పి దేవుడు దేవుడు అని చెప్పి దేశానికి అవమానం తీసుకొస్తా ఉన్నాడు, లేకపోతే దేశ పరువును నిలబెట్టకుండా అప్రతిష్ట పాలు చేస్తున్నాడని చెప్పి ఆయన గురించి అలా ముద్రించారంట. ఆయన అందరూ తోలునాడారంట. అయినా కానీ ఏమి లెక్క చేయాలి చూసారు, దేవుని కొరకే వెల చెల్లించారు భక్తులు. అవమానాన్ని నిందలను సహించి దేవుని ఘనపరిచారు వాళ్ళు. కాబట్టి ఆ రోజు పరిగెట్టకపోతే అది 200 మీటర్ల రేస్ అంట. పరిగెట్టకపోతే వేరే వాళ్ళని పెట్టేశారు. వాళ్ళు ఏమని ఆలోచించారంటే ఒక సొల్యూషన్, అప్పటికప్పుడు ఎవరు వస్తారు కాబట్టి ఆయన 200 మీటర్ల రేస్ పరిగెత్తే వ్యక్తి అయితే అతని స్థానంలో అతను నేను వెళ్ళనంటే వెళ్ళను, ఆదివారం నేను దేవుని సన్నిధికి తప్ప దేనికి నేను వెళ్ళనని చెప్తే అప్పుడు 400 మీటర్ల రేస్ ఆయన్ని ఆ 200 మీటర్ రేస్ లో ఈయనకు బదులుగా పంపించారు. పంపించి ఏం చెప్పారంటే, 400 మీటర్ రేస్ పరిగెత్తే వాడు అయితే నువ్వు అతని స్థానంలో నువ్వు 400 రేస్ వెళ్లాల్సి ఉంటుంది మరి అని చెప్తే ఓకే అని చెప్పాడు. అప్పుడు తనకు కష్టమైన అది తన యొక్క స్థాయి మించినది అయినప్పటికీ అది ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతంగా, మరి అది వేరే దినం, అది విశ్రాంతి దినం అంటే అది ఐ మీన్ ప్రభుని ఆరాధించే సమయం కాకుండా అది వేరే మిగిలిన దినాల్లో కాబట్టి అతను 400 మీటర్ రేస్కే వెళ్ళాడు. వెళితే దేవుడు అద్భుతంగా అతనికి జయమిచ్చాడు. అతను పరుగు పోటీ ప్రారంభించినప్పుడు అతనికి ఒక మాట వినపడిందంట, ఏమనంటే నన్ను గణపరచు వారిని నేను గణపరచుతున్నాను, నన్ను ధృవీకరించే వారు తృణీకారం పొందుతారు. ఈ మాట వినపడింది అంతే, ఏదో ఒక పక్షిలాగా ఎగురుతా వెళ్తున్నట్లుగా అనిపించింది. అప్పుడు ఆ ప్రకారం దేవుడు ఆయనకి అందరికంటే మొదటగా గమ్యం చేరుకునేలాగా దేవుడు సహాయం చేశాడు. కాబట్టి పిల్లరా, అంటే హౌ వి వాల్యూ గాడ్, దేవుని ఎలాగ మనం విలువగా భావిస్తాము, దేవుని ఆజ్ఞలను ఎలాగ విలువగా భావిస్తాము. ఏం పర్లేదులే, పరిస్థితులు అనుకూలంగా లేవు కదా, మన దేశంలో పరిస్థితులు వేరు కదా అని చెప్పి చాలా సార్లు మనం దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తా ఉంటాం. పరిస్థితులను మనం అంటే మనుషులు ఘనపరుస్తాం కానీ దేవుణ్ణి ఘనపరచలేకపోతూ ఉంటాం. మనుషుల్ని మెప్పించడానికి దేవుణ్ణి ఒక్కోసారి దుఃఖ పెట్టే పరిస్థితులకు చోటిస్తూ ఉంటాం. కాబట్టి పిల్లరా, హౌ ఆర్ వి ఆనరింగ్ గాడ్? వెల చెల్లించాలి. ఈ స్త్రీ వెల చెల్లించింది, ఆ మత్తర్ను పోసింది, తన కన్నీళ్లంతా కుమ్మరించింది, తన విలువైన వెంట్రుకలతో ఆయన పాదాలను కూర్చింది. కాబట్టి మనం కూడా మన ఆరాధనలో వెల చెల్లించే అనుభవం మనకుందా? వెల చెల్లించే ఆరాధన చేస్తున్నామా? లేకపోతే ఏదో అవకాశాలు ఉంటే ఏదో ఫ్రీగా అన్ని పరిస్థితులు కుదిరితే మనకు అనుకూలమైనట్లుగా మనకు నచ్చినట్లుగా చేస్తా ఉన్నాం. కాబట్టి ఎటువంటి ఆరాధన మనం ప్రభువుకు చేస్తా ఉన్నాం? ఇంతవరకు రెండు విషయాలు చూసాం. ఒకటి, మన ఆరాధనలో దీనత్వం ఎంతో అవసరం, లోతైన దీనత్వం, డీప్ హ్యూమిలిటీ కనపడతా ఉంది మన ఆరాధనలో. రెండవది సాక్రిఫైస్ కదా, ఎంతో మరి సమర్పణ కనపడతా ఉంది, స్ట్రాంగ్ సాక్రిఫైస్. తర్వాత మూడవది, ఈ ఆరాధనలో కనపడే మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే డీప్ గ్రాటిట్యూడ్. చూసారా, ఎంతో కృతజ్ఞత. చూసారు, ఆరాధనలో కృతజ్ఞత కూడా మనం చూడొచ్చు. ఏమిటంటే ప్రభు తన పాపాలను క్షమించడం, తన ఎంత పాపాత్మరాలు తనకు తెలుసు, తన ఎటువంటి రోత జీవితం లేకపోతే ప్రభువును దుఃఖపెట్టే జీవితం జీవించిందో తనకు తెలుసు. అయితే ఇప్పుడు ఆమె ప్రభు చేత క్షమించబడింది, ప్రభు చేత స్వీకరించబడింది. కాబట్టి ఆమె ఎంతో సంతోషంతో ప్రభు కొరకై ఆమె కృతజ్ఞతతో కృతజ్ఞత నిండిన హృదయంతో ఆమె ప్రభుని ఆరాధిస్తాం. అందుకని ఇక్కడ ప్రభు ఆమెను గురించి ఏమని చెప్పారు, ఆమె ప్రభుని విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. కాబట్టి ఆమె ఆరాధనలో ప్రభు పట్ల మరి ఎంతో కృతజ్ఞత ఉందన్నమాట. ఆమె ఏదో ఒక భౌతికమైన ఆచారం లేకపోతే ఒక ఏదో పద్ధతిని అనుసరించటం, ఏదో నలుగురు చేసేటట్లుగా చేయటం, ఏదో ఒక కర్మకాండలాగా చేయటం లేదు. ఆమె ఒక ఆచార పద్ధతితో కూడిన ఆరాధన కాదు, అది హృదయంలో నుండి పొంగి పొరలి వస్తున్నటువంటి ఆరాధన. తనను అవమానకరమైనటువంటి, హేయకరమైనటువంటి, అసహ్యకరమైనటువంటి జీవితం నుండి విడిపించిన ప్రభు, తన జీవితాన్ని బాగు చేసిన ప్రభు పట్ల ఎంతో కృతజ్ఞత నిండిన హృదయం నుండి ఆరాధన పొంగుకొని వస్తా ఉందన్నమాట. కాబట్టి మనం కూడా మన పట్ల దేవుడు ఎంత కృప చూపించాడు కదా. ఆ అపాత్రులం అయోగ్యులం కదా, మనం అనుకోవచ్చు ఆమె పాపాత్మరాలు, నేనైతే అటువంటి వాడిని కాదు, అటువంటి దాన్ని కాదని. కానీ విఆర్ ఆల్ సిన్నర్స్ కదా, అందుకని ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి ఆల్ హ్యావ్ సిన్డ్ అని దేవుని వాక్యం చెప్తాం. మనందరం కూడా పాపం చేసిన వాళ్ళు కదా. అక్కడ మనం చూస్తే యేసుప్రభు దగ్గరికి యోహాను సువార్తలో మరి 7వ అధ్యాయంలో అక్కడ సారీ 8వ అధ్యాయంలో ఒక పాపాత్మరాలను తీసుకొని వస్తారు కదా. ఉదయాన్నేమను తీసుకొని యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఇరిగి పాపం చేస్తామంటే మేము పట్టుకొని వచ్చాం కాబట్టి ఈమెను ఇప్పుడు రాళ్లతో కొట్టి చంపాలి, నువ్వేమంటావు అని అడుగుతా ఉంటే యేసుప్రభు ఏం చెప్పారు, నీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయివేయండి. ఆ ప్రశ్నకు అక్కడ ఉన్న వారు ఎవరి దగ్గర సమాధానం లేదు. చూసారా, ఎందుకు, ఎందుకంటే ఎవ్రీవన్ ఈజ్ అ సిన్నర్. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళు దాకా రాళ్ళు పట్టుకొని వచ్చారు. వాళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ సిన్నర్స్, దే దెమ్సెల్వ్స్ వర్ సిన్నర్స్. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా నేను పాపం లేదు కాబట్టి నేను రాయి వేస్తానని తెగించిన వాడు ఎవరు లేదు. అందుకని మనందరం కూడా పాపులమే. మనలో ఒకవేళ వ్యభిచారం లేకపోవచ్చు, అయితే వ్యభిచార తలంపు కదా, ప్రియలతో కూడిన వ్యభిచారం లేకపోవచ్చు, కానీ ఆ అపవిత్రమైన ఆలోచన మోహపు చూపులు కదా, మోహపు చూపు చూసినా అది వ్యభిచారంతో సమానం చేసుకోవచ్చు. కాబట్టి సిన్ ఇన్ ఎనీ ఫామ్ ఇస్ సిన్ ఇట్ సెల్ఫ్ కదా. కాబట్టి మన జీవితాల్లో కూడా అపవిత్రమైనటువంటి జీవితము, అవిధేయకరమైన జీవితం, అహంకారంతో కూడిన జీవితం, అదంతా కూడా దేవునికి వ్యతిరేకమైనది, అదంతా కూడా దేవుని శిక్షకు గురి కావలసింది. అయితే మన కొరకే మన ప్రభు ఆయన మన అవమానాన్ని తీసుకున్నాడు, ఆయన మన యొక్క పాపపు శిక్షను అనుభవించాడు. కాబట్టి ఆయన పట్ల మనకు కృతజ్ఞత. కాబట్టి మన పట్ల ప్రభు ఎంత కృప చూపించాడు. పౌలు ఏం చెప్తా ఉన్నాడు, పాపుల్లో ప్రధానుడు అని చెప్తా ఉన్నాడు. సార్ పౌలు ఎంతో భక్తిపరుడు చెప్పాలంటే, పౌలు ఎంతో నిష్ఠాగరిష్ఠుడు, కానీ పౌలు పాపులు ప్రధానుడు అని ఒప్పుకుంటాడు. కాబట్టి దేవుని ఎదుట మనందరం కూడా మన పాపం మనకు అర్థమవుతుంది. యెషయా ఏమని చెప్తా ఉన్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్య నేను నివసిస్తున్నవాడిని అని చెప్పి, అయ్యో నేను నశించి తిని అని చెప్పి ఏడుస్తాను. పరిశుద్ధులైన ప్రభు యొక్క దర్శనం తనకు అర్థమైంది. కాబట్టి మన పాపం మనకు అర్థమైతే మనం కృతజ్ఞతతో ప్రభుని స్తుతించుకున్నాం, మన హృదయాలు కృతజ్ఞతతో నిండిపోతాయని. కాబట్టి మన జీవితాల్లో మన ఆరాధన ఎలా ఉంది పరీక్షించుకున్నాం. మొట్టమొదటిది మన ఆరాధనలో దీనత్వం, రెండవది మన ఆరాధనలో సమర్పణ, మన ఆరాధనలో మూడవది కృతజ్ఞత. కృతజ్ఞత ఎంతో అవసరం. కాబట్టి కృతజ్ఞత లేకుండా ఏదో ఆరాధన అంటే, ఏదో ఆదివారం వచ్చిందంటే ఆరాధించాలి, లేకపోతే ఏదో ఉదయకాలం ప్రభువుని ఆరాధించాలి, ఇది ఒక కార్యక్రమం అన్నట్లుగా మనం చేయటం కాకుండా కృతజ్ఞతతో ఎల్లప్పుడూ ప్రభు దగ్గరికి ఎప్పుడు వచ్చినా, ఓ ఎటువంటి పాపులు మనం, ఎటువంటి శాపగ్రస్తమైన జీవితం జీవిస్తా ఉన్నవాళ్ళం, మనల్ని ప్రభు ఎంత ప్రేమించాడు, మన కొరకు ఆయన ఎంత గొప్ప వెల చెల్లించాడు, లేకపోతే మన జీవితాలు ఏమైపోయిండేవో కదా. ప్రభు మనల్ని ప్రేమించకపోతే, ప్రభు మనల్ని దర్శించకపోతే ప్రభు మనల్ని ప్రత్యేకించి ఆయన రక్షించకపోతే ఓ మనం ఎలాగా పడిపోయి ఉండేవాళ్ళం, చెడిపోయి ఉండేవాళ్ళం, మనం ఎలాగ నరకానికి పోయి ఉండేవాళ్ళం, లేకపోతే ఈ పాటికి ఎప్పుడు మరణించి ఉండేవాడు. కానీ ప్రభు మనల్ని ప్రేమించాడు, ప్రభు మనల్ని బ్రతికించాడు ఆత్మీయంగాను అలాగే భౌతికంగాను. కాబట్టి కృతజ్ఞతతో ఆయన్ని మనం ఆరాధించే బద్దలమై ఉన్నాం. కాబట్టి ఈ యొక్క స్త్రీ ఎలాగైతే ప్రభువును ప్రేమించిందో మనం కూడా అలాగే ప్రేమించాలి. కృతజ్ఞత. ఆ యొక్క పరిశుద్ధుడికి కృతజ్ఞత లేదు. ఆ పరిశుద్ధుడు నేనే భక్తిపరుని అనుకుంటా ఉన్నాడు. కాబట్టి తన పాపం తనకు అర్థం కావటం లేదు. కాబట్టి తనలో ప్రభు పట్ల ఏమీ ఆ ఘనత గౌరవం ఏమి లేవన్నమాట. కానీ ఈ పాపాత్మురాలు తన పాపం తనకు అర్థమైంది, తన జీవితాన్ని ప్రభు ఎలా మార్చాడు, తన జీవితాన్ని ప్రభు ఎలా క్షమించాడు, తను ఎలాగ చేరదీశాడు, అది ఆమెకు అర్థమైన కృతజ్ఞతతో ప్రభుని సేవిస్తా ఉంది, సంతోషంగా ప్రభుని సేవిస్తా ఉంది. అలాగే చివరిగా ఆ మన యొక్క దృష్టి ప్రభు మీద ఉండాలన్నమాట. చూసారా, ఆ మన రక్షకుని మీద. వర్షిప్ మస్ట్ ఫోకస్ ఆన్ ద సేవియర్. కాబట్టి ఈమె కూడా ఆమె చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరిని చూడలేదు. అక్కడ ఎంతో మంది మరి గెస్ట్స్ ఉన్నారు, పరిచయాలు లేకపోతే రకరకాల మనుషులు, అతని బంధువులు, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. అంతమంది సమూహంలో ఆమె ఎవరిని చూడలేదు. చూసారా, వాళ్ళ మధ్య ఇలా చేయాలి అలా చేయాలా అని తను ఏమి సిగ్గుగా అలాగే భావించట్లే. ఆమె అక్కడ వాళ్ళని సంతృప్తి పరచాలని అనుకోవట్లేదు కదా. వాళ్ళని వాళ్ళని మెప్పించాలనుకుంటే ఆమె ఏడవటం కుదరదాను, లేకపోతే కన్నీరు గార్చడం, లేకపోతే తా పాదాలను తొలగటం, అది ఆమె కుదరదు. కానీ ఆమె వాళ్ళు ఎవరిని సంతృప్తి పరచాలనుకుంటున్నారు, ప్రభువుని సంతోష పెట్టాలనుకుంటాను, ప్రభువుని సంతోష పెట్టాలనుకుంటాను. కాబట్టి ఆరాధనలో ఇది ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. ఆమె ప్రభువును ప్రేమిస్తా ఉంది, కాబట్టి ప్రభునే సంతోష పెట్టాలనుకుంటాం. కాబట్టి మనం కూడా ప్రభువును ప్రేమిస్తే ఆ ప్రభువే మన యొక్క జీవితంలో ప్రాముఖ్యమైతే అప్పుడు మన ఆరాధన ప్రభు ప్రీతికరంగా ఉంటుంది అన్నమాట. సరే, ప్రభువును ప్రేమించడం అంటే ఏమిటి? ఆ చూడండి, 97వ కీర్తన, కీర్తన గ్రంథం 97వ కీర్తన 10వ వచనం. 10వ వచనం, యెహోవాను ప్రేమించు వారలరా, చెడుతనమును అసహ్యించుకొనండి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. ఆ ఇక్కడ చూసారా ఏమని రాయబడింది, ఆ దేవుని ప్రేమించేవారు ఏం చేయాలంట, చెడుతనాన్ని అసహించుకోవాలి. కాబట్టి ఆ ఇప్పటి వరకు ఆమె లోకాన్ని ప్రేమించింది, పాపాన్ని ప్రేమించింది, తన శరీరాన్ని ప్రేమించింది, కానీ ఇప్పుడు వాటిని కాదు కదా. ఆ పౌలు కూడా ఒకప్పుడు ఆ తన మతాన్ని, లేకపోతే తన యొక్క ఆ మరి వంశాన్ని, తన యొక్క గోత్రాన్ని, లేకపోతే తనకున్న చదువు, తనకున్నటువంటి డిగ్రీలు, వాటిని వీటిని ప్రేమిస్తా వచ్చాడు. కానీ వాటన్నింటినీ ఇప్పుడు ఆ ప్రభువుని ఎరిగిన తర్వాత వాటన్నిటిని పెండతో సమానించుకుంటాను, నష్టముగా భావిస్తా ఉన్నాడు, అవన్నీ నాకు హానికరం అని అనుకుంటా ఉన్నాడు, ప్రభువే నాకు ప్రియమైన వాడు. కాబట్టి పిల్లరా, మనం కూడా మనం ప్రభువును ప్రేమిస్తున్నామా లేదా? ప్రభువును ప్రేమిస్తే ఆ మనం ఆ ప్రభు వైపు చూస్తూ ప్రభుని సేవిస్తామన్నమాట. కాబట్టి ఈ లోకాన్ని, లోకసంగని వాటిని కాదు. కాబట్టి ఈమె కూడా ఇప్పుడు తన మునుకును వేటిని ప్రేమిస్తా వచ్చింది, వాటన్నిటినీ ఆ తీసి ప్రక్కన పెట్టింది. ప్రభువే తనకు ప్రియమైన వాడు, ప్రభువే తనకు ప్రాముఖ్యమైన వాడు. అందుకనే 10 మందిలో ఆమె ప్రభువును ఘనపరుస్తా. ఆ ఏదో ఒంటరిగా ఉన్న చోటకి వెళ్దాంలే, ఎక్కడో ఆ ఒంటరిగా అక్కడ నేను పాదాలు కడుగుతాననుకోవట్లేదు. చూసారా, అందరిలో కూడా ఆయన్ని హెచ్చిస్తా. అందుకనే మనం పరమ గీతంలో కూడా చూస్తాం కదా, పరమ గీతంలో కూడా రాయబడింది ఏమని, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో ఆయన గుర్తింపవచ్చు. కాబట్టి అందరిలో కూడా ఆయన ఉన్నతమైన వాడు, ఉత్తమమైన వాడు, ఆయన వంటి పరిశుద్ధుడు, ఆయన వంటి ఆ నీతిమంతుడు, ఆయన వంటి ప్రేమించే రక్షకుడు ఎవరూ లేరు. కాబట్టి ఆయన అందరి ఎదుటే హెచ్చించాలి. కాబట్టి ఆ ఆయనతో సమానమైన వారు ఎవరు, ఆయనకి సాటి అయిన వారు ఎవరు లేరు అని చెప్పి ఆ ప్రభుని ఆరాధిస్తూ ఆయన్ని మరి హృదయమార ప్రేమిస్తూ ఆమె ప్రేమను కుమ్మరిస్తా వచ్చింది ప్రభు మీద. కాబట్టి ఆ ఆరాధన అంటే ఆ దేవుణ్ణి ఘనపరచడం, దేవుణ్ణి సంతోషపరచడం, దేవుణ్ణి ప్రేమించటం కదా. దేవుని ప్రేమిస్తే మనము పాపాన్ని ప్రేమించలేం, లోకాన్ని ప్రేమించలేం కదా. లోకాన్ని కూడా ప్రేమిస్తూ పాపాన్ని కూడా ప్రేమిస్తూ ప్రభువుని మనం ప్రేమించలేం. కాబట్టి వాటిని మనం ద్వేషిస్తాం. ప్రభువుని ప్రేమించేవారు పాపాన్ని ద్వేషిస్తారు కదా. ఎందుకంటే ఆ పాపమే మన ప్రభువుని సిలువకు గురి చేసింది. ఆ పాపమే మన యొక్క ప్రభుకి ఇంత గొప్ప దుఃఖాన్ని, అవమానాన్ని తీసుకుని వచ్చింది. కాబట్టి దాన్ని అసహించుకుంటూ ప్రభువును ప్రేమిస్తూ మనం ఆరాధించాల్సింది. కాబట్టి నాలుగు విషయాలు ఈమె ఆరాధన నుండి మనం నేర్చుకుంటా వచ్చాం. ఒకటి, ఆమె యొక్క ఆరాధనలో లోతైన దీనత్వం కనపడతా ఉంది. అలాగే విలువగా ప్రభువును ఆమె ఆరాధిస్తా ఉంది, సమర్పణ వెల చెల్లిస్తూ ఆరాధిస్తా ఉంది. అలాగే మూడవది, ఆమె ఆరాధనలో కృతజ్ఞత, హృదయపూర్వకమైన ఆరాధన, కృతజ్ఞతతో కూడిన ఆరాధన. అలాగే నాలుగవది, ఆమె ప్రభువును ప్రేమిస్తూ ఆరాధించి ఆమె ప్రభువును ప్రేమిస్తా ఉంది. ప్రభువే తనకు ప్రాముఖ్యం, అందరిలో కూడా ప్రభుని హెచ్చిస్తా ఉంది, అందరి ఎదుట ఆయన్ని ఘనపరుస్తా ఉంది. కాబట్టి మన జీవితాల్లో కూడా ఈ రీతిగా మనం ప్రభుని ఆరాధించవలసిన వాళ్ళమై ఉన్నామన్నమాట. మన జీవితాల్లో అన్నిటికంటే, అందరికంటే ప్రభువే మనకు ప్రాముఖ్యమైన వాడు. అలా లేకుండా, అంటే పాపాన్ని ప్రేమిస్తూ ఇంకా లోకాన్ని ప్రేమిస్తూ మనుషులను ప్రేమిస్తూ మనం ప్రభువుని ప్రేమించలేం కదా. అందుకని ప్రభు చెప్పిన మరి ప్రాముఖ్యమైన ఆజ్ఞలు కదా, ఒకటి, నీ దేవుడైన యెహోవా నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో ఆయన్ని ప్రేమించాలి కదా. కాబట్టి ఆయన్ని మనం అన్నిటికంటే, అందరికంటే అత్యధికంగా ప్రేమించాలి. ఆయనే మన ప్రేమకు పాత్రుడు. ఎందుకంటే మనల్ని ఆయన అలా ప్రేమించాడు, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడని దేవుని వాక్య సెలవిస్తాం. కాబట్టి ఈరోజు మన జీవితాన్ని పరీక్షించుకొని ప్రభుని ఆరాధించడానికి మనం సిద్ధపడదాం. ఇటువంటి దీనత్వంతో కూడిన, కృతజ్ఞతతో కూడిన, మరి వెల చెల్లించేటువంటి ఆరాధన ప్రభుకు మనం అర్పించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ లోడమ్మా.